లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము. ఆయన తన 12 శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తిని, అధికారాన్ని, రోగాలు నయం చేసే శక్తిని ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, రోగులను బాగు చేయడానికి వారిని పంపాడు. అప్పుడు ఆయన, మీరు ప్రయాణం కోసం చేతికర్రను గాని, సంచిని గాని, రొట్టెని గాని, వెండిని గాని, ఇంకా దేనినైనా తీసుకుని వెళ్ళవద్దు. 2 అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలిదుమ్మును దులిపివేయండి అన్నాడు. వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగుచేస్తూ గ్రామాల్లో పర్యటించారు. జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు యోహాను చనిపోయి లేచాడు అని, మరికొందరు ఏలియా కనిపించాడు అని, ఇంకొంతమంది పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు హేరోదు, నేను యోహాను తల తీయించాను కదా, మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు. అపోస్తలుడు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయ్యద అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జనసమూహాలు అదే తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు. పొద్దుగుక్కుతూ ఉన్నప్పుడు 12 శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం, వీరంతా చుట్టుపక్కల గ్రామాలకు పల్లెలకు వెళ్ళి రాత్రి బస చూసుకుని ఆహారం సంపాదించుకోవడానికి వీరిని పంపించేయి అన్నారు. ఆయన, మీరే వీరికి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు వారు, మన దగ్గర 5 రొట్టెలు, 2 చేపలు తప్పించి ఇంకేమీ లేవు, వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవలసిందే అన్నారు. అక్కడ సుమారు పురుషులే 5,000 ఉన్నారు. ఆయన వారిని, 50 చెప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి అని శిష్యులతో చెప్పాడు. వారు అలానే చేసి అందరినీ కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూసి వాటిని దీవించి విరిచి జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను 12 గంపల్లో ఎత్తారు. ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. నేనెవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని ఆయన వారిని అడిగాడు. వారు, బాప్తిసమిచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడని చెప్పుకుంటున్నారు అని ఆయనకు జవాబిచ్చారు. అప్పుడు ఆయన, మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని వారిని అడిగాడు. అందుకు పేతురు, నువ్వు దేవుని అభిషిక్తుడివి అన్నాడు. ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. మనిషి కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆయనను తిరస్కరిస్తారు, ఆయనను చంపుతారు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడు, ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి, ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు, ఒకడు లోకానంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుంటే వాడికేం లాభం, నన్ను గుర్చి నా మాటలను గుర్చి ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనిషి కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ, ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. అయితే ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకు మరణించరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. ఈ మాటలు పలికిన తరువాత సుమారు 8 రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా దగదగా మెరిశాయి. 2 వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలియాలు. వారు తమ మహిమతో కనబడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురు ఇంకా అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సును, ఆయనతో ఉన్న 2 వ్యక్తులను చూశారు. ఆ 2 వ్యక్తులు ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, ప్రభు, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు మేము కడతాము అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు. తరువాత, ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనిని ఎవరికీ చెప్పలేదు. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు. చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబబ్బులు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గాని వాణ్ణి చాలా గాయాలు పాలు చేస్తుంది. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గాని అది వారి వల్ల కాలేదు అని దీనంగా చెప్పాడు. యేసు, విశ్వాసము లేని అక్రమతనమా, నేనెంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి అని నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా అని ఆ తండ్రితో చెప్పాడు. వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు. అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన చేస్తున్న కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనిషి కుమారుణ్ణి మనుషులు స్వాధీనం చెయ్యబోతూ ఉన్నారు. అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేకపోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు. తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది. యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని, ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరికంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు. అప్పుడు యోహాను, ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనలను అనుసరించేవాడు కాదు, కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం అని యేసుతో చెప్పాడు. అందుకు యేసు, మీరు వాణ్ణి అడ్డుకోవద్దు, మీకు విరోధి కానివాడు మీ వైపు ఉన్నవాడే అని చెప్పాడు. యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గరపడింది అని గ్రహించి ఆయన యెరూషలేముకు వెళ్లడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారి వెళ్లి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరియా గ్రామంలో ప్రవేశించారు. ఆయన యెరూషలేముకు వెళ్లడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు. శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి, ప్రభు, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా అని అడిగారు. ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు. అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్లారు. వారు దారిని వెళ్తుండగా ఒకడు వచ్చి, నీవెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నక్కలకు గుంటలు ఉన్నాయి,
ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి,
కాని మనిషి కుమారుడికి తల వాల్చుకోవడానికైనా చోటులేదు అని అతనికి చెప్పాడు. ఆయన మరో వ్యక్తిని చూసి, నా వెంటరా అన్నాడు. ఆ వ్యక్తి, ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి అన్నాడు. అందుకాయన, చనిపోయిన వారు తమ చనిపోయిన వారిని పాతిపెట్టుకోనియ్యి, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని అతనితో చెప్పాడు. మరొకడు, ప్రభు, నీ వెనకే వస్తాను గాని మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను, నాకు సెలవియ్యి అన్నాడు. దానికి యేసు, నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి తగడు అని వాడితో చెప్పాడు.